ఈ ఆధ్యాత్మలింగాన్ని మరొక చోట చూపిస్తారండి. హృత్పుండరీకాంతర సన్నివిష్టం. ఎక్కడుందో తెలుసు ఆధ్యాత్మలింగం? ఏ గుళ్ళో ఉందో చెప్పండి, అడ్రస్ రాసుకుంటాను, వెంటనే పుస్తకం కాగితం రెడీ. మీరు వెళ్ళలేని గుడి ఒకటి ఉంది, హృదంతరే, అక్కడుందిట. అక్కడ తప్ప అంతా వెతుకుతాం కదా, హృదంతరే అక్కడుంది అది. అందుకే హృత్పుండరీకాంతర సన్నివిష్టం, ఆ హృదయ పుండరీక మధ్యంలో ఉందిట, అది పుండరీకపురం అండి. హృత్పుండరీకాంతర సన్నివిష్టం, ఓహో అక్కడ మాత్రమేనా ఉందా? కాదు, అక్కడ ఏదుందో అదే ఈ ప్రపంచాన్ని వెలిగిస్తున్న జ్యోతి. హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజస వ్యాప్త నభోవకాశం. ఏమి హిందూ మతం అండి, ఎంత గొప్ప మాట చెప్తున్నది. ఈ ప్రపంచాన్నంతటి వెలిగించే ప్రకాశం నీ గుండెలో వెలుగుతుందయ్యా, అదే జ్యోతిర్లింగం. హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజస వ్యాప్త నభోవకాశం అతి ఇంద్రియం. దాని కన్ను ముక్కు చెవులు ఎలా ఉంటాయి? నీ కన్ను ముక్కు చెవులకు దొరకదు అది, అది కన్ను ముక్కు చెవులకు అతీతమైనది. అతీంద్రియం సూక్ష్మం అనంతమాజ్యం ఛాయత్ పర ఆనందమయం మహేశం. ఇది శాస్త్రం. అది ఆధ్యాత్మలింగం అంటే. అయితే ఆధ్యాత్మలింగం అందరూ చూడగలరా అని అడిగిందండి అమ్మవారు. అందరూ చూడలేరు కానీ అందరూ చూడలేరని చెప్పలేము అన్నారు. ఇక్కడ కొందరటుకు అందరూ, కొందరు చూడగలరు. వాళ్ళెవరు అంటే యోగినహ, యోగులు చూస్తారు. యోగులు మాత్రం చూస్తారా అంటే చూస్తారు. ఎలా చూస్తారో తెలుసా? సామాన్యుడు గుడిలో రాతిలింగాన్ని ఎంత స్పష్టంగా చూస్తాడో, యోగి తన గుండెలో జ్యోతిర్లింగాన్ని అంత స్పష్టంగా చూస్తాడని చెప్పారు. ఇక్కడ వాడిగా చూపున్నది విజ్ఞాన దృష్టి. కనుకనే స్వామి, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎంత భావన చేస్తున్నానో, అదే సమయంలో ఆ విగ్రహంగా కనబడే నువ్వు విగ్రహాతీతమైన తత్వమని కూడా నాకు తెలుసు అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. అంటే ఏది నిరాకారమై నిరంజనమై నిర్గుణమై ఉన్నదో అదే నన్ను అనుగ్రహించడం కోసం సగుణమై సాకారమై ఉన్నది అని చెప్పడంలో సగుణ నిర్గుణముల యొక్క ఐక్యాన్ని చూపించాడు. ఇలా చేసే ఉపాసనే తాత్వికోపాసన అవుతుంది, తెలుసుకోండి. భగవద్ రూపాన్ని ధ్యానించవచ్చు, భగవద్ రూపాన్ని స్మరించవచ్చు, భగవద్ రూపాన్ని చింతన చేయవచ్చు, భగవద్ రూపానికి నమస్కారం చేయవచ్చు. అదే సమయంలో ఇక్కడ రూపంగా కనబడుతున్నది నా కోసం రూపంలోకి వచ్చింది కానీ ఇది నామరూపాతీత తత్వమని స్పృహ ఉండాలి. ఇలా చేసే ఉపాసన తాత్వికోపాసన అవుతుంది. ఇది క్రమంగా మనకి ఎప్పటికైనా మోక్షహేతు అవుతుంది. అందుకే ఇక్కడ మన అప్పయ్య దీక్షితుల వారి ఉపాసన ఎటువంటిది? తాత్వికోపాసన. తత్వజ్ఞానం బాగా కలిగి సగుణ నిర్గుణములను ఐక్యం చేశాడు. ఉపనిషత్తే చెప్తోంది, ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ. ఉపనిషద్వచనం ఇది. బ్రహ్మమును రెండు విధములుగా తెలుసుకో. తెలుసుకో అంటే ఆరాధించు, ఉపాసించు, గ్రహించు. రెండు విధములుగా గ్రహించవచ్చు, మూర్తంచ అమూర్తంచ, మూర్తిగాను అమూర్తిగాను రెండు చెప్పారు మనకి ఇక్కడ. కనుక నేనేం చెప్తున్నానంటే మూర్తము అమూర్తము కూడా నా శివుడే అని నేను దర్శిస్తున్నానయ్యా అన్నాడు ఇక్కడ. అది సమన్వయం. అందుకే ఇంత స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం చెప్పినవాడు వెంటనే ఇప్పుడు ఒక్క శ్లోకం మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ మాధుర్యాన్ని భావించండి. అనింద్యమానందమయం నిరామయం నిరంజనం నిష్కళమద్వయం విభుం అనాది మధ్యాంత మహోపరం శివం హృదం తరే సాధు విదంతి యోగినః. వాళ్ళు తెలుసుకుంటున్నారయ్యా, మేము ఇప్పుడు చూస్తున్న ఈ స్వరూపము ఆ తత్వము ధరించిన దివ్యమంగళ విగ్రహమే. అది ఎంత అందముగా మాకు గోచరిస్తున్నది అంటే ఇప్పుడు అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఈయన యొక్క కోరిక ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, స్వామి ప్రత్యక్షం మమ భవతాత్, నాకు నువ్వు నా కళ్ళ ముందు కనబడాలి. ఎంత అందమైన రూపం అది. అర్ధాంగోపరి గిరి కన్యకా లలామ ప్రోద్భాసిత్రిణయని మిందు ఖండ భూషం భక్తానామభయదమీశ్వర స్వరూపం ప్రత్యక్షం మమ భవతాత్ పరాత్పరం తత్ అన్నాడు. ఇందాక చెప్పేనే రూపం ఏది? ఏ రూపము లేని స్వరూపం, అది పరాత్పరం. దాన్ని మించింది మరొకటి లేదు, ఒప్పుకుంటా. కానీ తత్ పరాత్పరం, ఈ మాట చూడండి, తత్ అనే శబ్దం చివరి చెప్పాడు. పరాత్పరం తత్, తత్ అంటే తత్వమశిలో తత్, తత్సవితుర్వరణ్యంలో తత్ అది. పరాత్పరము తత్ అయిన ఆ స్వరూపం ఉన్నదే, అది నాకిప్పుడు సగుణ సాకారంగా కనబడుతున్నది. ఈ సగుణ సాకారం ఎంత అందంగా ఉందంటే అర్ధాంగంలో గిరికన్యక లలామ ఉన్నది అన్నాడు. ఇక్కడ ఒక చమత్కారం చేశారండి. అర్ధాంగ ఉపరి అన్నాడు. ఉపరి అంటే పైన అని అర్థం. అర్ధాంగము పైన గిరికన్యకాలలామ ఉన్నది. పైన అంటే అర్థం ఏంటి చూడండి, ఇది చమత్కారం. పైన అంటే ఉపరితలము తీసుకోవచ్చు, ఉపరితలం సర్ఫేస్. పైన అంటే కొన తీసుకోవచ్చు, టాప్, సర్ఫేస్ అండ్ టాప్. ఉపరితలము అంటాం, టాప్ అంటాం, రెండు ఉపరి శబ్దం చేయనే చెప్పబడతాయి. అందుకే అర్ధాంగ ఉపరి, ఇందులో చమత్కారం ఏంటంటే, ఇప్పుడు నీ శరీరంలో సగభాగంలో ఉపరి, ఆ సగభాగం పైన అమ్మవారు కనబడుతున్నారు. అది అనమాట అర్ధాంగ ఉపరి. ఇంకోటి అర్ధాంగోపరి అంటే, స్వామి అర్ధనారీశ్వరుడు కదా, అర్ధనారీశ్వరుడు అయినప్పుడు ఆయన సగం కుడివైపు ఉంది, ఆ కుడివైపు ఉన్న సగం యొక్క నెత్తి మీద గంగ ఉన్నది, అది గిరికన్యకాల లామే. ఇది చమత్కారం అన్నమాట. కనుక ఇటువైపున అర్ధాంగం యొక్క ఉపరి గిరిపుత్రి ఉంది. గిరిపుత్రి అంటే గంగా గిరిపుత్రే, గౌరీ గిరిపుత్రే. కనుక సగభాగంలో ఇక్కడ పైన కనబడుతూ అమ్మవారు గౌరీదేవి ఉన్నది, ఇక్కడ అర్ధాంగ ఉపరి ఈ కుడివైపు పై భాగంలో, ఎందుకంటే అమ్మవారి పైన ఉన్న భాగంలో గంగ ఉండదండి, స్వామివారి పైన ఉన్నటువంటి భాగం పైనే ఉంటుంది. అర్ధాంగ ఉపరి గిరికన్యకాల లామ, ఇది అందం చూపించాడు ఆయన. సగంలో అమ్మున్నది, ఆ పైన సగం కూడా అమ్మే. ఆ సగం వాడి పైన ఉన్నది, ఆ నెత్తి మీద తైతక్కలాడుతున్నది అమ్మే. అందుకే అర్ధాంగ ఉపరి గిరికన్యక లలామ ప్రోద్భాసి త్రిణయనం, మూడు కళ్ళు ఇందుఖండ భూషం భక్తానాం అభయదం. నిజానికి పద్యాలు వింటూ ఉంటే కళ్ళు మూసుకోవచ్చండి, అంటే నిద్రపోవచ్చని కాదు, ఇవి వర్ణిస్తూనే ధ్యానం చేసుకోవచ్చు, అంత చక్కగా ఉంటుంది. అందుకు భక్తానాం అభయదం, ఈ స్వరూపం యొక్క స్వభావం ఏమిటి, ఈ స్వరూపాన్ని ధ్యానిస్తే భయం పోగొడుతుంది. భయం అంటే ఏమిటో కాదు, అజ్ఞానము, ద్వైత భ్రాంతియే భయము, అద్వైతమే అభయము. ఇది ఉపనిషద్ వాక్యము, ద్వితీయాద్వై భయం భవతి. అందుకే ఈ స్వరూపాన్ని మీరు భావన చేస్తే అది క్రమంగా అజ్ఞానాన్ని పోగొట్టి శుద్ధాద్వైత జ్ఞానాన్ని ఇస్తున్నది. భక్తానామభయదం ఈశ్వర స్వరూపం ప్రత్యక్షం మమ భవతాత్. ఇప్పటి వరకు మనకు కనబడింది ఏంటండి, స్వామిని చూడాలి 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 అని ఏదో కనబడ్డాడు. ఇప్పుడు కోరిక మరికొంచెం పెరిగింది, నాకు మీరిద్దరూ ఆడుకుంటున్న కబుర్లు వినాలి అనిపిస్తుంది అయ్యా అన్నాడు. చనువిస్తే ఇంత, కుమ్మందాగా తెస్తే ఒక కోరిక, హాల్లోకి రానియవయ్యా అని హాల్లోకి తెచ్చారు. కూర్చోబెడితే మీరు మీ ప్రైవేట్ హౌస్లోకి వస్తాను, మీరేం మాట్లాడుతున్నారో వింటానని. కోరికలకేముంది, ఒక్కడ తెలిసిపోయింది గట్టిగా ఏడిస్తే వింటాడని. కనుక ఏడుస్తూ అడగడం మొదలెడుతున్నాడు, నాకు ఒక కోరిక ఉందయ్యా. ఇంతవరకు చూపుకి సంబంధించిన దాహం చెప్పాడు. ఏమిటి, నీ రూపం చూడాలి, నా చూపుకు సంబంధించిన దాహం పోవాలి. నిన్న మీకు చూపించాను, రూపామృతం నామామృతం గుణామృతం లీలామృతం. ఇప్పటివరకు రూపామృతం కదా, ఇంకా పూర్తి కాలేదు రండి, కొంతవరకు అమృతం జుర్రుకున్నాం, ఇంకా 5 రోజులు చేసే పనే అది. సరే రూపామృతమైంది, ఇప్పుడు ఏం చూపిస్తున్నాడంటే మీ కబుర్లు వినాలనుందన్నాడు. ఎవరి కబుర్లు, శివుడివి. ఎవరితో కబుర్లు ఆడుతున్నాడు ఆయన, ఆయన కబుర్లన్నీ చూడండి. శ్రీమంతి ఆయన కబుర్లుకున్న లక్షణం ఎంత అందంగా చూపిస్తున్నాడు. శ్రీమంతి పావన తరాణి సుధాంతరాణి సర్వోత్తరాణి హృదయాద్వయ జీవనాని అన్యోన్యమీశ తవ చాద్రితనుభవాయ సల్లాప రూప వచనాన్ని కదా శృణోమి. ఇంతవరకు కదా పశ్యామి, ఎప్పుడు చూస్తానో అన్నాడు, ఇప్పుడు ఎప్పుడు వింటాను అంటున్నాడు. ఏమిటి వింటావు అంటే, తవ అద్రితనుభవాయ, నువ్వు ఆవిడ, ఆవిడెవరు, అద్రితనుభవ అంటే పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి తమరు కలిసాడుకుంటున్న కబుర్లు సల్లాప రూప వచనములు. సల్లాపములు, సల్లాపములు అంటే మంచి మాటలు, ఆలాపము లాపము అంటే మాట, సల్లాపము మంచి మాటలు మీరు ఆడుకునేవి, అవి ఎప్పుడు వింటానో కదా అంటున్నారు ఇక్కడ. పైగా అన్యోన్యం, ఒక్క నీ కబుర్లే కాదు ఆవిడ కూడా, మీరిద్దరూ ఆడుకునే మాటలు అంటే నాకు అమ్మ కబుర్లు కావాలి, అయ్యా కబుర్లు కావాలి, ఇద్దరివి కావాలి అని. అన్యోన్యమీశ తవ చాద్రిత అనుభవాయా, మీ ఇద్దరు కబుర్లు నాకు వినాలనుంది. ఏమిటయ్యా మా కబుర్లకున్న ప్రత్యేకత అంటే, మీ కబుర్లకున్న లక్షణములు మొత్తం ఇక్కడ 5 చెప్తున్నాడు చూడండి. శివపార్వతుల కబుర్ల లక్షణములు అవి, శ్రీమంతి పావనతరాణి సుధాంతరాణి సర్వోత్తరాణి హృదయాద్వయ జీవనాని, మొత్తం 5 లక్షణములు ఉన్నాయట వాటికి. ఇవి సామాన్యమైన మాట కాదని ఇందులో చెప్పింది. నేను ఎన్నో చెప్పాలని చెప్పి దీన్ని తగ్గిస్తున్నానే కానీ, ఇది ఒక్కటి నేను కొద్ది చెప్పినా ఎక్కువ భావించుకునే శక్తి కలిగిన రసజ్ఞులు ఇక్కడ ఉన్నారు కనుక మీరు ఇంటికి భావించుకోండి ఎంత అందంగా చెప్పారు. ఈ ఒక్క పద్యం శ్రీమంతి, మీ ఇద్దరు కబుర్లకున్న లక్షణములు ఏంటంటే అవి శ్రీమంతములు. శ్రీమంతము అంటే అందంగా ఉన్నాయి, వింటూ ఉంటేనే హాయిగా ఉన్నాయి. శ్రీ అనే శబ్దానికి వినగానే తెలుసుకోవాల్సిన అర్థం శోభ, శోభగా ఉన్నాయి, కళకళలాడుతున్నాయి, మాటలకు కూడా కళ ఉండాలి, కళకళలాడుతున్నాయి, మంచి ఐశ్వర్యవంతంగా ఉన్నాయి. కానీ శ్రీ అంటే అర్థం వేదము అని అర్థం, ఇది తీసుకోవాలి. రుచస్సామాని యజ్ఞిరే ఇచ్చారు మంత్రంలో చెప్తూ ఇంకో చోట చెప్తాడు, సాహి శ్రీరమృతాసతాం. శ్రీ అంటే ఉర్గ్యజుస్సామాత్మకమైన వేదములు అని అర్థం. మీ ఇద్దరు కబుర్లే వేదాది శాస్త్రములు, ఇది విషయములు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఆడుకున్న కబుర్లే శాస్త్రములు. ఇప్పుడు మీకు ఈ మాట ఊరికేనే ఒక భావుకత్వం రాయలేదు. అప్పయ్య దీక్షితుల రచన భావుకత కాదు, అది దర్శనము. ఇక్కడ మనం చెప్పుకున్నదంతా శాస్త్ర విషయములే. భావుకత్వం రాస్తే కవిత్వం, దర్శించి రాస్తే శాస్త్రం. ఇది రెండింటికి తేడా. మహాత్ములు కవిత్వం కూడా శాస్త్రమే. అందుకు కృష్ణకన్నామృతం కవిత్వమో ఏదో మాధుర్యమో అనుకోవద్దు, అదొక శాస్త్రం. ఇందులో ప్రతి మాటకు కూడా శాస్త్ర పునాది ఉంది, రచించిన వారు అప్పయ్య దీక్షితులు. అందుకే శ్రీమంతి, మీ కబుర్లు శ్రీమంతములు. అంటే వేదముల యందు ఏ విజ్ఞాన రహస్యములున్నాయో అవి మీ పలుకుల్లో ఉన్నాయి. ఎందుకంటే వేదములు ఎవరు మాట్లాడండి, మనం ఆడుకునే మాటలు కావు, భగవంతుని మాటలు. ఎందుకంటే వేదవాక్యములన్నీ నిజాజ్ఞారూప నిగమా, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆవిడ యొక్క ఆజ్ఞలు. ఆయనకి ఆవిడికి భేదం లేదని ఇందులో చెప్తున్న మాట. కనుక మీ ఇద్దరి మాటలు కూడా ఈ సృష్టిని నడిపే జ్ఞాన సమ్మతమైన వేదస్వరూపములవి. అందుకే శ్రీమంతి అంటే వేదస్వరూపములు మీ మాటలు. రెండవది ఏమిటి, పావన తరాణి, అత్యంత పవిత్రములు మీ మాటలు. అంటే వింటే చాలు మేము పవిత్రులమైపోతాం, వాళ్ళిద్దరు మాటలు వింటే పవిత్రులమైపోతాం. మరి మాకు ఎలా వినబడతాయి అంటే ఒక్కడు తెలుసుకోండి, శాస్త్రములన్నీ వాళ్ళు మాటలే. అంటే దీనిలో అర్థం ఏంటి అంటే మీ శాస్త్రములు మేము ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి, ఆ శాస్త్రములే మననం చేసుకోవాలి. శాస్త్రములు ఎప్పుడు మనం మననం చేసుకుంటూ ఉంటే అమ్మవారి అయ్యవారి కబుర్లు విన్నట్టే లెక్క. ఇది అర్థం అనమాట. వారిద్దరు కబుర్లు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే శాస్త్రములు ఇవి మీరు నేను తయారు చేసిన కావు. శాస్త్రములకు రెండు పేర్లు చెప్పారు పెద్దలు, నిగమం ఆగమం. ఇది నిగమం ఆగమం. ఆగమం అనే శబ్దానికి ఆగమాల్లోనే అర్థం చెప్పారు. ఏమిటంటే శివుని నోటి వెంట ఆగమించి అమ్మవారి చెవిలో ప్రవేశించే గనక ఆగమం అని పేరు వచ్చేట. ఆగమించి అంటే వెలికి వచ్చి, నిర్గమము అన్న వెలికి వచ్చే, రెండింటికి ఒకటే అర్థం. అయితే నిగమం అంటే వేదం అని అర్థం, ఆగమం అంటే మంత్రాది శాస్త్రములు అని అర్థం. కనుక ఆగమాలు కానీ నిగమములు కానీ ఈ రెండు కూడా ఎవరి నుంచి వచ్చాయట, పరమాత్మ నుంచి వచ్చాయి. కనుక పరమాత్మ యొక్క పలుకులవి. ఈ పరమాత్మ మీరు అమ్మనండి అయ్యనండి కలిపనండి బాధలేదు, మొత్తానికి రెండు వాళ్ళ నుంచి వచ్చాయి. అందుకే మీరు నోములు కథలు చెప్పుకున్నా కూడా శివుడు పార్వతికి ఇట్లని ఆనతిచ్చే వస్తారు. ఇక్కడ అందరూ అమ్మలు ఉన్నారు, నోములు చేసుకుంటారు, నోములు అన్నిట్లో చూడండి, శివుడు పార్వతికి ఇట్లని ఆనతిచ్చే అని. అంతెందుకు, శివుడు పార్వతి కబుర్లు చెప్పుకోవడానికి అమరనాథ గుహ సాక్షిగా ఉన్నది. అమరనాథ గుహకు ప్రసిద్ధి ఏమిటి, శివపార్వతి కబుర్లు ఆడుతున్నట్ట, ఎవ్వరు వినకూడదు నువ్వు తప్ప అన్నాడు ఆయన. నువ్వు తప్ప ఎవ్వరూ వినకూడని మాటలు చెప్తే రెండు పావురాలు వినేసాడు అక్కడ. ఆయనకు తెలియకుండా ఏవి వినగలవండి, మూడో కంటివాడికి తెలియకుండా ఎవడు పని చేయలేడు, మూడు కళ్ళవాడికి తెలియకుండా ఎవడు ఏ పని చేయలేడు. అంటే ఆవి తెలియ వింటున్నా ఆయనకు తెలుసు ఒక లీల అంతే, కళ్ళు మూసుకుని చెప్పేట. ఆవిడ అలా నిద్రపోయిందట, ఆవిడ నిద్రపోతుందా. మనకు చెప్తున్నది ఏంటంటే మనకి జ్ఞానం కావాలన్నా అమ్మ పక్కనుంటే గానీ ఆయన చెప్పడు, ఇది తెలుసుకోవాలి. శివాయ గురవే నమః ఒప్పుకుంటాం, ఏ జ్ఞానమైనా శివుడే ఇవ్వాలి, కానీ ఆ శివుడుకు మనం ముందు కూర్చొని ఎంత అడిగినా ఇవ్వట. ఆయన చేత పలికించాలంటే ఈవిడ అడగాలి, లేకపోతే ఈవిడికి డౌట్లా. మనకు అడగడం చేత కాదు, చేత కాని వాడికి చెప్పడం ఆయన చేత కాదు. ఈ మూర్ఖుడికి నేనేం చెప్తా అంటాడు ఆయన. గురువు అంత తేలిక దొరుకుతాడండి, ఈవిడికి నెమ్మదిగా తెలుసు. ఎందుకంటే వీళ్ళంత మూర్ఖులైన నా పిల్లలు, వీళ్ళు బాగుపడాలి. వీళ్ళు బాగుపడాలంటే మనం తప్ప ఎవరు బాగు చేస్తాం, చాలు మీ బింకం మీ పట్టు చెప్పండి ఇక్కడ, మా పిల్లలకు కావాల్సింది చెప్పండి అంది. వాళ్ళకి అడగడం చేత కాదే, నేను అడుగుతా వాళ్ళ తరపున అంది. అందుకే నోముల్లోకెల్లా గొప్ప నోము ఏది, వ్రతాల్లోకెల్లా గొప్ప వ్రతం ఏది, ఏది చేసిన బాగుపడదుము, ఇవన్నీ అమ్మవారి ప్రశ్నలు, ఆవిడకి తెలియదు అండి. మళ్ళీ ఆయన ఏం చెప్తాడంటే గౌరీదేవి నువ్వు చాలా గొప్పది అని చెప్తాడు ఆవిడ గౌరీదేవికి. దీని అర్థం మన పెద్దవాళ్ళు నోముల కథల్లో వీటన్నిట్లో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇట్లని ఆనతిచ్చాయని ఎందుకు చెప్పారు, మీరు వినాయక చవితి వ్రతం కూడా చదవండి అక్కడ అన్నీవే. ఎందుకు చెప్పాడు, ఏది వచ్చిన శివుడి నోటే రావాలి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, సర్వ విద్యలు ఆయన ఉపదేశములే. వాళ్ళు మాటలు ఉపదేశములు, కబుర్లు అవి ఉపదేశాలు. ఆయన ఉపదేశం చెయ్యాలంటే పక్కన ఆవిడ ఉండాలి, ఉంటేనే ఆయన చెప్తాడు. దక్షిణామూర్తి మాట్లాడాలన్నా దక్షిణామూర్తి రూపిణి ఆయన దగ్గరుండాలి, ఆయన ఒంట్లో కూర్చోవాలంతే, అప్పుడు కానీ ఆయన పలకడు ఆయన. అందుకు అలాగే ఆవిడ కూడా ఆయనతో కబుర్లు ఆడుతుంటుంది. వాళ్ళిద్దరూ కబుర్లు ఆడుకుంటే ఆ మాటలు మనకి శాస్త్రాలే దొరుకుతాయి. అందుకే ఎప్పుడూ కూడా మీకు సంబంధించిన శాస్త్రాది విద్యలే మేము అధ్యయనం చేయాలి, మననం చేయాలి, మనస్సులో నిలుపుకోవాలి. అదే మీ కబుర్లు మేము వినాలి అనే మాటలో అర్థం అది. ఇప్పుడు మనం విన్నవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుల కబుర్లే, ఇవన్నీ కూడా శాస్త్ర విషయమే కదా, ఇది అందం అన్నమాట. కనుకనే శ్రీమంతి పావన తరాణి, ఆ శాస్త్రములన్నీ శివుడి మాటలు గనక అవి ఏవి విన్నా ఆనందమేట. అందుకే మనం భగవత్ సంబంధమైన ఏ విషయం వింటున్నప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇవి భగవంతుని మాట అంటే చాలు మనం బాగుపడిపోతామండి. ఒకప్పుడు ఒక ఆయన భగవద్గీత చెప్తూ ఉన్నారట, చెప్తూ ఉంటే అనేక మంది వింటూ కూర్చున్నారు. కొందరు అర్థమైనట్టు తల్లు ఊపేస్తున్నారు, కొందరు నోట్స్ రాసేసుకుంటున్నారు. అక్కడ నుంచి ఎవడో పల్లెటూరు నుంచి వచ్చేట రైతు, బైతు మన భాషలో, ఆయన కర్ర పట్టు కూర్చున్నాడు అలాగా. ఈయన గారు చెప్తూ ఉంటే ఆయన ఆనందాసులు రాల్చుతు వినట్ట. అప్పుడు అడిగట్టి ఈయన, ఎవరి జ్ఞాని, ఒకసారి రావయ్యా అన్నాడు. నేను వేదాంతం నా ఆనందం కొద్దీ చెప్పేస్తున్నాను, వింటున్న వాళ్ళు ఏం వింటున్నారో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం కళ్ళనీళ్లు కార్చుతూ అలా ఇటు అటు చూపు తిప్పకుండా వింటున్నావు, బాగా నాకు అనిపిస్తుంది నీకే అర్థమైంది అనిపిస్తుంది, నీకేం అర్థమైందో చెప్పన్నాడు. నాకేం అర్థం కాలేదన్నట్టు. మరి ఎందుకయ్యా ఇంతసేపు కూర్చున్నావంటే, నువ్వు భగవద్గీత అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది అన్న విషయం చెప్పావనుకో, కనుకనే ఆ చెప్తున్న మాటలన్నీ కృష్ణుడివి. కనుక నా కళ్ళ ముందు ఏం కనబడిందంటే అర్జునుడు కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, ఆ మాటలు నువ్వు చెప్తున్నావు, కనుక నీ మాటలన్నీ కృష్ణుడి మాటలు. నా కళ్ళ ముందు అర్జునుడికి చెప్తున్న కృష్ణ పరమాత్మ అలా దర్శనమిస్తున్నాడు, కళ్ళ నీళ్ళు వచ్చాయని. నా భగవద్గీత నీకే అర్థమైందయ్యా అన్నాడు అక్కడ. అది ఇది తెలుసుకోవాల్సింది. కనుక శాస్త్రవచనములు ఎవరివి? భగవంతుని నోటంట పలికినవి. కనుకనే మీ కబుర్లు అయిన శాస్త్రములు పావనతరములు, పైగా సుధాంతరాణి. అంతరాణి అంటే లోపల దాగిన అని అర్థం. సుధాంతరాణి, మీ మాటల లోపల అమృతం దాగుందయ్యా, తీయగా ఉన్నాయి. అమృతము అంటే తత్వము, పరతత్వము, అమృతము. సాహి శ్రీరమృత సతాం, అమృతం దాగుంది మీ మాటల్లో. అందుకే అది వేదమయములు, పవిత్రములు, లోపల అమృతతత్వము దాచుకున్నవి. సర్వోత్తరాణి, లోకంలో అన్ని మాటల కంటే గొప్ప మాటలు అవి మాత్రమే, మిగిలినవన్నీ సౌండ్స్, అవి మాత్రమే వాక్యములు. గుర్తుపెట్టుకోండి, మనం రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, పొద్దుట్ నుంచి ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలన్నీ వాగుడా వాక్యమా? ఊరికిన పనికి మాలిన సౌండ్లు చాలా చేసాం, పనికొచ్చే మాట ఒక్కడు కూడా దొరకదు, అప్పుడు సిగ్గుతో నిద్రపోతాం. కానీ నిజానికి పనికొచ్చే మాట ఏదైనా ఉంటే ఇవాళ మొత్తం మీద మనం విన్న శివకర్ణామృతమే, ఇంకోటి కాదు. నిజం, శివుడు మాటలు ఇవి, శివుడు చెప్పిన మాట, శివునికి సంబంధించిన మాట అంతే. అంటే మీ మాటలు అంటే అర్థం మీకు సంబంధించిన మాటలను కూడా మనం భావించవచ్చు. పైగా అవి సర్వోత్తరాణి, ఈ లౌకిక విషయాల కంటే ఉత్కృష్టమైన వాక్యములు. పైగా హృదయాద్వయ జీవనాని, మీ ఇద్దరు కబుర్లు ఎలా ఉంటాయంటే అవి హృదయాద్వయములు. ఈ మాట వాడేడంటే సామాన్యుడు కాదండి ఈయన, ఆ మాటల్లో హృదయాద్వయం ఉందిట. అద్వయము అంటే రెండు కాదు, అంటే మీరు అలా చెప్పారు కానీ నేను అది ఒప్పుకోనండి అన్నది ఆవిడ. అది ఎడ్డమంటే తెడ్డం అనేది వాళ్ళ దగ్గర లేదండి. వాళ్ళిద్దరిలో ఉన్న మాటలు ఏంటంటే ఆయన ఏమంటాడు ఇది అదే, ఈవిడ అదే అంటుంది, ఈవిడ ఏదంటుందో ఆయన అదే అంటాడు. కనుక ఇది హృదయాద్వయం అంటే హృదయ ఐక్యము. నిజానికి ఇదే హార్మనీ, ఇదే సామరస్య పరాయణ. వాళ్ళ మనసులు ఒకటి, వాళ్ళ మాట ఒకటి. ఇలాంటి వాళ్ళు శివపార్వతులు అంటే ఒప్పుకుంటాం, కానీ ఇంకెవరైనా ఉంటారంటే ఉన్నారండి. నిజంగా చూడండి, ఆవిడ అంటుంది నువ్వు ఈ చూడామణి తీసుకువెళ్ళి మా ఆయనకు చూపిస్తే ఆయన ముగ్గురిని స్మరిస్తాడు. ఎవరిని? మా నాన్నని, వాళ్ళ నాన్నని, నన్ను, మూడే చెప్తుంది. ఇంతే, ఎవరితో? హనుమంతుడితో ఉంటుంది. హనుమంతుడు సైలెంట్గా వెళ్ళి చూడామని తీసుకెళ్ళి ఆ రాముడికి ఇచ్చేస్తాడు. ఇలా ఆవిడ అందయ్యా అని కూడా అనడు, చూడామని ఇస్తాడు. ఆ చూడామని వెంటనే తీసుకుని, ఇది చూస్తూ ఉంటే నాకు సీతమ్మ గుర్తొస్తుంది, వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు, నా నాన్న గుర్తొస్తున్నాడు. ఏది సీతమ్మ అన్నదో అదే అన్నాడు రాముడు. చూడండి ఇక్కడ, అది హృదయాద్వయ జీవన అని అంటే ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ఇద్దరు ఒకేలా మాట్లాడతారు, అది హృదయాద్వయ జీవన అని. అక్కడ సీతారాములు, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు. అందుకు మీ ఇద్దరి హృదయం ఒకటే. ఆయన మాట అన్నాడు, నువ్వేమంటావు, నీ ఒపీనియన్ ఏమిటి, మరి అడగక్కర్లే, మీ ఇద్దరిది ఒకటే, అది హృదయాద్వయ జీవనాని. హృదయముల ఐక్యమే జీవించే మాటలవి అది. అంతేకాదు మా హృదయముల్లో ఇంకా రెండవ తనం లేకుండా జీవింపజేసే వాక్యములు, అంటే మాకింకా ద్వైత భ్రాంతి లేకుండా అద్వైత సిద్ధినిచ్చే వాక్యములవి, జ్ఞానవాక్యములు, అవి ఉపదేశములు. అలాంటి వాక్యములు నేను ఎప్పుడు వింటాను కదా అని అడిగాడు. అంటే ఇందులో కూడా ఎంత మర్మం చూపించాడు అంటే కైలాసానికి వెళ్ళి వాళ్ళు కబుర్లు వినాలి చక్కగా కూర్చొని. పైగా ఆయనంతటా ఆయన గోడకు చెవులా నుంచి వినడం కాదు, నాకు వినిపించవయ్యా, వినడానికి పర్మిషన్, అక్కడ కూర్చోబెట్టి వినిపించు అని అడుగుతున్నాడు కదా, బాధే లేదు, మీరు ఆడుకునే మాటలు చక్కగా వినాలి అని ఇక్కడ చూపించి నాకు నేత్రోత్సవం కలిగించాలి. ఎదురుగా కనబడవయ్యా, తాగేస్తా నిన్ను అంటున్నాడు తర్వాత శ్లోకంలో. ఈ తాగేయడం అనేది ఉన్నదే, శార్దూల చర్మ పరివీత పవిత్రమూర్తిం చంద్రావతంసక సమంచిత చారుమస్తం నందీశవాహన మనాథ మనాథనాథం త్వాం పాతు ముత్సుకత రోస్మి విలోచనాభ్యాం. తాగాలి అంటే రెండు రకాలు. మంచి నీళ్లు పోస్తూ ఉంటే గ్లాసులో పోయమ్మా తాగుతాను అనరు. బాగా చూడండి, కడవలతో పోస్తుంటే రెండు దోషులతో పట్టి అలా తాగుతారు. అంత తాగడం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? దాహం బాగా ఉంటే వస్తుంది. దోషుళ్లతో తాగేయాలి. నీ రూపం చూడాలని నాకంత దాహం ఉందయ్యా. మరి దోషుళ్ళేవి? రెండు చేతులు కలిస్తే దోషులు అంటావు నువ్వు. రెండు కళ్ళు దోషులు చేసుకుని నీ రూపామృతాన్ని తాగేస్తానయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు విలోచనాభ్యాం, నా రెండు కళ్ళు కలిపేసి నీ రూపామృతాన్ని ఉత్సుక తరోస్మి పాతుం తాగేయాలని ఉబలాట పడిపోతున్నాను, రా నిన్ను తాగేస్తానని చెప్తున్నాడు. రూపామృతాన్ని తాగుతట, రూపామృతం కదా, ఆస్వాదిస్తాను. ఎంత అందమైన రూపమయ్యా. శార్దూల చర్మ పరివీత పవిత్రమూర్తిం, పెద్ద పులి చర్మాన్ని కట్టుకున్నవాడు. నిజానికి గజ చర్మాంబరిదారని పేరు, కానీ నటరాజ వేషం మాత్రమే శార్దూల చర్మం కడుతుంది. మీరు పరిశీలించండి, శివుడు సహజంగా గజకృత్తి వసనుడు, సందేహం లేదు. కానీ చిదంబరం నటరాజు మాత్రమే వ్యాఘ్ర చర్మ పరిధానం. ఎందుకంటే ఆ చిదంబరంలోనే ఆ దారుకావనంలో కనబడే దృశ్యం కనబడింది. దారుకావనంలో పెద్ద పూలని ప్రయోగిస్తారు శివుడి మీదకి. ఆ పెద్ద పూలని చేత్తో పడుకుని దులుపు దులిపాడు ఆయన. మొత్తం బాడీలో పార్ట్స్ అన్ని బయటకు వచ్చి చర్మం మిగిలింది అప్పుడు. అప్పుడు ఆ చర్మాన్ని చక్కగా చుట్టేసుకుని నాట్యం చేసేట. అందుకు బాఘంబరధర్ అన్నారు ఆయన్ని, వ్యాఘ్ర చర్మాంబరధరుడు అయ్యాడు. వ్యాఘ్ర చర్మాంబరధరుడు అంటే ఈయన చిదంబరంలో గడిపాడు కదండి, అక్కడే రచించుకున్నాడు ఇదంతా. ఈ మొత్తం ఇందులో రెండు కనిపిస్తా మనకి, చిదంబర నటరాజు, కాశీ విశ్వేశ్వరుడు, వీళ్ళిద్దరే కనబడతారు, ఇంకోటి కనబడరు. ఈ గ్రంథంలో అసలు హీరో కాశీ విశ్వేశ్వరుడు. దర్శనం ఈ స్వరూపం అంతా కూడాను చిదంబర నటరాజు. జ్యోతిర్లింగంగా చూడాలంటే కాశీ విశ్వనాథుడు, అందమైన రూపంగా చూడాలంటే చిదంబర నటరాజు. అది ఇక్కడ చూపించాడు. అందుకే శార్దూల చర్మ పరివీత పవిత్రమూర్తిం, శార్దూల చర్మాన్ని కట్టుకున్న పవిత్రమూర్తి, చంద్రావతంసక సమంచిత చారుమస్తం, అర్ధచంద్రుడితో ప్రకాశిస్తున్న అందమైన తల కలిగిన వాడు నందీశ వాహనం. నందీశ్వరుని వాహనంగా చూసుకున్న అనాథుడు, అనాథ అయిన శివుట్ట. ఎంత గొప్ప మాట అండి, అనాథ. శివుడికి అనాథ అని పేరిచ్చాడు. ఆయన ఒక్కడే అనాథుట్ట. అనాథుడు అంటే అర్థం నాథుడు అంటే ప్రభువు, అనాథుడు అంటే ప్రభువు లేనివాడు అని అర్థం. ఆయన ప్రభువు లేనివాడు అంటే క్రెడిట్, మనకి ప్రభువు లేనివాడు అంటే దిక్కు లేనివాడు అర్థం. పడవలో కొట్టుకుపోతున్న, నదిలో కొట్టుకుపోతున్న వాడికి పడవ లేదంటే దరిద్రం. ఒడ్డుకు చేరిన వాడికి పడవ లేదు అంటే సౌభాగ్యం. అది ఎక్కడక వాడికి అక్కర్లేదు, వీడికి లేకపోతే దరిద్రం. అది తెలుసుకోవాల్సింది. పరమాత్మకి అక్కర్లేదండి ఇది. ఎవరు? ప్రభుత్వం అక్కర్లేదు. సర్వజగత్తుకి ఆయన ప్రభువు, ఆయనకి ఎవడు ప్రభువు లేడు. అందుకు అనాథ అంటే నీకంటూ ఈశ్వరుడు లేడయ్యా. శివుడికి బిరుదు నిరీశ్వర, అనీశ్వర అని. ఆయనకెవడు ఈశ్వరుడు లేడు, ఆయన అందరికీ ఈశ్వరుడు. అందుకు అనాథ అంటే అందరికీ దిక్కు ఆయన, కానీ ఆయనకెవడు దిక్కు అక్కర్లేదు. అది కానీ అనాథ నాథం, దిక్కు లేని వారికి నువ్వు దిక్కయ్యా. అనాథం అనాథ నాథం ఆయన స్వామిని. నీ మూర్తి ఎందుకు కావాలంటే నేను అనాథని, నాకు నాథుడు నువ్వు. ఏ ఇంకోటి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే నిన్ను మించుకోలేడు. అది అనమాట ఈ భావం మూడు అక్కడ. అనాథం అనాథనాథం నందీశ వాహనం, ఇంత అందమైన రూపాన్ని తాగేయాలని తాపత్రయపడుతున్నాను. ఇంతవరకు వచ్చాం కదా, ఇంకొక్కటి చెప్పుకుని మనం ముగిద్దాం. దర్శనం, దాని తర్వాత శ్రవణం, రెండయ్యే. ఇప్పుడు స్పర్శటండి. చూస్తూ చూస్తూ ఉంటే ఎంత దగ్గరతనమో, ఒక్కసారి నన్ను తాకవయ్యా స్వామి అని అడుగుతున్నాడు. ఈ అడగడంలో ఉన్న తాపత్రయం చూడాలి. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి నిజంగా తపన పడ్డ శిష్యుడు, ఒక్కసారి మీ చెయ్యిన తల మీద వేయండి అని అంటాడు. ఆ వేస్తే వాడు జన్మ జన్మల తాపం పోతుందండి. సిద్ధుడైన గురువు కానీ చెయ్యి వేస్తే అది శక్తిపాతం అనేది. ఇప్పుడు శివాజీ గురువైన మహా గురువులు, గురువైన నీ ముందుకు వచ్చాక అడగకుండా ఎలా ఉంటానయ్యా, ఒక్కసారి నీ చెయ్యి నా తలపై వేయవయ్యా. ఆ తలపై నీ చెయ్యి పడగానే నేను చల్లబడతానయ్యా, నా తాపత్రయం అలన్నీ అణగిపోతాయి, నేను సిద్ధి పొందిపోతానయ్యా. ఒక్కసారి సహస్రారస్థానమైన బ్రహ్మరంధ్రంలో శివశక్తి స్వరూపమైన నీ హస్తాన్ని ఒక్కసారి వెయ్యవయ్యా స్వామి, అది చాలు యోగానుసంధానం, అది చాలు శక్తిపాతం, అది చాలు నాకు సిద్ధి. ఒక్కసారి చెయ్యవయ్యవయ్యా. పైగా అందరినీ అడగడం వేరు, నిన్ను అడిగితే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే నీ చెయ్యి ముందు ఖాళీ చేయాలి, ఎందుకంటే చేతులు ఖాళీగా లేవు. కురంగ రంగ తర మధ్య భాగం భుజంగమ శ్రీకర కంకనాఢ్యం హస్తం ప్రశస్తం తవ మస్తకే మే నిధాయ నిత్యాభయమీశ దేహి కురంగ రంగత్తర మధ్యభాగం. ఆ చేతి మధ్యభాగంలో లేడిని పట్టుకున్నావయ్యా, మృగహస్తుడు కదా, కురంగం అంటే లేడి. కురంగ రంగత్తర మధ్యభాగం, శివుడు ఒక చేతితో లేడి పట్టుకుంటాట. ఆ లేడి ఎక్కడుంటుందంటే చేతి మధ్యలో ఉంటుంది. దీన్ని మృగహస్తం అంటారండి. ఇది మృగహస్తము, ఇది మనస్సుకు సంకేతం. స్వామి దీన్ని ఇలా పెట్టాడంటే మనస్సును కంట్రోల్ చేయడం అనేది. మనస్సు స్వాధీనమైతే నేను దొరుకుతాను, నీకు స్వాధీనం చేత కాకపోతే నాకు చెప్పు, నన్ను ధ్యానించు, నేను కంట్రోల్ చేస్తాను ఈ మనస్సుని అని చెప్తాట. అది దీని యొక్క భావం. అందుకు పట్టుకున్నాడు. ఇది మనం సరిగ్గా చూస్తే రెండు కొమ్ములతో వదనంతో ఉన్న దీనిలా కనబడింది కదా. కనుక చేతి మధ్య భాగంలో లేడీలా కనబడింది కదా. కనుక ఇది ముద్రగా చెప్తే మృగీ ముద్ర అని అంటారు. ఇది మనకి గురు పాదుకా స్మరణలో దీన్నే మనం సహస్రార కమలం వద్ద ధ్యానిస్తాం. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ఇది పెద్ద రహస్యం. అందుకే స్పర్శ చేసేది కూడా అక్కడే. అందుకు ముందు మృగీ ముద్రను చూపిస్తున్నారు ఇక్కడ. ఇది యోగపరంగా ఇంత అర్థం అన్నది. ఇక దృశ్యపరంగా చూస్తే స్వామి లేడిని తన రెండు చేతుల మధ్యలో పట్టుకున్నట్ట. అందుకే కురంగ రంగత్తర మధ్య భాగం, అది అటువంటి చెయ్యి. భుజంగమ శ్రీకర కంకణాఢ్యం, ఇంకా చేతి దగ్గర సర్పం ఉంది. నువ్వు ఆ చెయ్యిలో పెట్టవంటే అది కూడా బుస్సును వస్తుంది పైకి. ఏది భుజంగమం, అది కంకణంగా చుట్టుకునుంది. పైగా ప్రశస్తం హస్తం, ఎంత పాము వచ్చినా నీ చేతి దగ్గర ఉన్నప్పుడు అది కూడా నన్ను ఏం చేయదు, పర్వాలేదు. ఇక్కడ అది హస్తం ప్రశస్తం, ప్రశస్తమైన నీ హస్తం మస్తకేమే నిధాయ. ఒక్కసారి నా తలపైన ఉంచి నిత్యాభయం, నిత్యాభయా నియవయ్యా అని అడిగారు. నిత్య అభయం, ఒక్కసారి నీ చెయ్యి తగిలితే మరి భయము లేదు. ఇప్పుడు భయం పోయిందండి, మళ్ళీ వస్తుందేమో, రాదు. స్వామి హస్తం తగిలితే అది నిత్యాభయం ఇస్తున్నది. నిత్యాభయం అంటే మరి భయంలో పడం. భయం అంటే సంసారమేవా భయం, సంసారమే భయం. అది సంసారమే భయం. అందుకే ప్రహ్లాదుడు చెప్పిన మాట, ఓ నరసింహ నీ రూపం చూసినే భయపడ్ను, సంసారానికి భయపడతాను అన్నాడు. కానీ స్వామి యొక్క స్వరూపం కనబడి హస్తం తగిలిందా, నిత్యాభయం అంటే ఇంకా మరి భయం లేదు, అనగా అజ్ఞానం లేదు, సంసార బంధము లేదు. ఇది అందుకే స్వామి ఆ లేడిని నిగ్రహించేని ప్రశస్తమైన హస్తం ఏదైతే ఉన్నదో దాన్ని నా తలపై ఉంచు. ఇందులో భావాన్ని మనం చూద్దాం. ఒకటి మృగీ ముద్ర అనగానే సహస్రార కలం మధ్య గురుముద్ర, అంటే మమ్మల్ని గురువుగాను అనుగ్రహించు మొదట చెప్పడం. రెండవది ఏమిటి, భుజంగమం. సరిగ్గా భుజంగం అంటే మన లోపల ఉన్న కొండలిని, అది మూలాధారమైన పొట్టలోంచి పైకి లేచి వెళ్ళాలి. అందుకే హస్తం అక్కడ పెట్టు అన్నప్పుడు ఆ పడగ ఎక్కడి దాకా వచ్చిందండి, హస్తం మీదకి వచ్చింది. అంటే కుండలిని రూప సర్పం లేచి సహస్రారం వద్దకు చేరడమే చూపిస్తున్నారు ఇక్కడ. కనుక ఇక్కడ భుజంగమం చూపించడం కానీ మృగీ ముద్ర చూపించడం కానీ యోగ రహస్యాన్ని నిక్షిప్తం చేశాడు ఇందులో. బయట కథలో మాత్రం కనబడుతున్నది అక్కడ సర్పము, స్వామి యొక్క లేడి. మొత్తానికి లేడిని దాల్చి సర్పాన్ని కంకణంగా చుట్టుకున్న నీ దివ్య హస్తము ప్రశస్తము, అది నా మస్తకం మీద ఉంచవయ్యా, నాకు నిత్యాభయం లభిస్తున్నది అని స్వామిని ప్రార్థించారు.